अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रियः कान्ताय कल्याणनिधये निधये अर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् జై శ్రీరామ్. గట్టిగా అనండి. బ్రహ్మాది దేవతలందరితో కలిసి శ్రీనివాసుడు ఆకాశరాజు గారి సన్నిధానానికి పద్మావతి పరిణయానికి వచ్చి దారిలో అనేక రకములైన విందు భోజనాలు చేశాడు అని చెప్పుకున్నాం. శివుడు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు వీరంతా ఆయన్ని సేవిస్తూ ఉండగా వశిష్ఠుడి వంటి మహర్షులంతా ఆయన వెంట వచ్చారు. ఒక పక్కన సనక సనందనాదులు, మహానుభావులు, అవధూతలు, ఏ లౌకికమైన వాంఛలు లేని వారు కూడా ఆయన్ని అనుసరించారు. భక్తులు, అవధూతలు, జ్ఞానులు, వైరాగ్య సంపన్నులు, ఇలా ఒకరేమిటి, ఏ ఏ మార్గాలలో ఉండి పరమాత్మని సేవిస్తున్నారో వారందరూ ఆయన్ని అనుసరించారు. దానితో పాటు విశ్వక్సేనుడు కూడా పెత్తం పుచ్చుకుని ఆయన వెంట వచ్చాడు. ఇంతమంది గణాలను వెంట పెట్టుకుని ఆకాశరాజపురంలో ఆకాశంలో మహాత్ముడు విశ్వకర్మ నిర్మించినటువంటి విడిది గృహంలో ప్రవేశించాడు. అసలు ఆ విడిది గృహాన్ని చూస్తేనే సగం కడుపు నిండిపోతుంది. కొన్ని కొన్ని చోట్ల భోజనం కూడా చేయక్కర్ల, విడిది వసతి చూస్తేనే చాలు మనకు ఆనందం కలుగుతుంది. ఆ గృహాలన్నీ ఏ మూల నుంచి చూసినా సువాసనలతో నిండి ఉన్నాయి. ఈ సువాసనలు కూడా స్వతసిద్ధమైన సువాసనలు. ఈ మధ్యకాలంలో పెర్ఫ్యూమ్స్ అని కొడుతున్నారు, అవి కొడితే ముక్కులు పాడైపోయి అనారోగ్యాలు వచ్చి నిద్ర పట్టడం లేదు తెల్లవారు. అన్ని కెమికల్స్, గంధంలా అనిపిస్తుంది, అది గంధం కాదు, ఉన్న జీవన బంధమే విడగొట్టేటటువంటి గంధాలు అవి. కొన్ని చోట్ల అందుకే అగరత్తులు అడిగిస్తే అడిగిపోతున్నాయి, ఎందుకంటే అగరత్తులు వేసిన గొంతుకుపోతుంది, ఆయాసాలు వస్తున్నాయి. కానీ పూర్వకాలంలో గదిలో అగరు ధూపం వేస్తే ఆ ధూపానికి దోమలు చచ్చేవి, తెల్లవారులకి ఊపిరాడేవి. కారణం, ఆనాటి అగరత్తులు చెట్ల నుంచి తీసుకొచ్చారు. అగరత్తులు చెట్లు ఉంటాయండో, మీరు శ్రీలంకలో చూడండి, అలాగే గంగోత్రి యమునోత్రి పెడుతున్న దారిలో కొన్ని చోట్ల కనపడతాయి. మలేషియాలో బోలుడు చెట్లు ఉన్నాయి, అగరత్తుల చెట్లు. ఈ చెట్ల యొక్క బెరడు ఇలా పిసికి దాన్ని ధూపంలో ధూపంగా వేస్తారు, అంటే నిప్పుల్లో వేస్తారు. నిప్పుల్లో అలా చొర 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 కాలి పొగ వస్తుంది. ఆ పొగ వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, ఊపిరితిత్తులు బాగుపడతాయి. అందుకే మీకు నన్నయ్య గారు అగరుద్రమములందు కదళీవనములందు అని రాశాడే లయగ్రాహి పద్యంలో. అగరత్తుల చెట్లు ఉన్నాయి. అలాగే మణిద్వీపంలో మీకు వర్ణించాగా దేవీ భాగవతం చిట్ట చివరి స్కంధం 12వ స్కంధంలో అమ్మవారి మణిద్వీపంలో అగరత్తుల చెట్లు దారి పొడుగుతా కనపడుతున్నాయని రాశాడు. ఆ చెట్లకున్న బెరడు ఉంటుంది అనమాట, ఆ బెరడు ఇలా విడదీస్తే ఊడొచ్చేస్తుంది. దాన్ని కొంచెం పొడుం కింద చేసి, మనం సాంబ్రాణి పొడుం చేసినట్టుగా చేసి దాన్ని నిప్పుల మీద వేస్తే మంచి పొగ వస్తుంది, ధూమం. ఆ ధూమం ఆరోగ్యం ఇస్తుంది, మహాపరిమళంతో నిండి ఉంటుంది. వాటిని స్వతసిద్ధమైన పరిమళాలు అన్నారు. అటువంటి గంధములు పోయి అన్ని కెమికల్స్ వచ్చాయి ఇప్పుడు అనమాట. పసుపు కూడా కెమికల్సేనండి. ఆ పసుపు కాళ్ళకి రాసుకుంటే ఉన్నకాళ్ళు పోతున్నాయి. పూర్వం పసుపు కొమ్ములు ఆడి అందులోంచి వచ్చిన పసుపుని ముఖానికి పూసుకుని కాళ్ళకి పూసుకుంటే ముఖం మీద మొటిమలు ఉండేవా, కాళ్ళకి పగుళ్ళు ఉండేవా, ఆడవాళ్ళకి ఆరోగ్యం ఉండేది? ఏం కలియుగమో కానీ అన్నం కలుషితం, తినేటటువంటి ఆహార పదార్థాలు అన్నీ కలుషితాలి, తాగే నీరు కాలుష్యం, పడుకునే మంచాలు, కంచాలు, కొంచాలు, ఇళ్లలో ఉండేటటువంటి సిమెంట్లు అన్నీ కలుషితాలి. దానివల్ల కొత్త కొత్త రకాల దోమలు రోగాలు వచ్చి పడిపోతున్నాయి. ఏం తింటే ఏం ప్రమాదం వస్తుందో తెలియదు. పేరుకి నెయ్యి, ఆ నెయ్యి కనుక ఒకవేళ కడుపులోకి పోయిందంటే వీడి ప్రాణాలే పైకి ఎగిరిపోతున్నాయి. అవి ఘోరమైన దారుణమైన కాలుష్యం. ఈ పందుల్లో వాటిలో ఉన్న కొవ్వును తీసుకొచ్చి అందులో ఒక రకమైన నెయ్యి వాసన వచ్చే ఫ్లేవర్ కలిపి అమ్మేశారట ఆ మధ్యన. అందువల్ల నెయ్యి అంటే భయం వేస్తాను. చివరికి పాలు పితికి తీసుకొచ్చి కాచి తోడు పెట్టి పెరుగు చేసి చిలికి ఆ నెయ్యి తీస్తే తప్ప ఇంకో నెయ్యి వాడడానికి ఈ మధ్యకాలంలో భయపడుతున్నాం. కానీ చక్కని అగరొత్తుల పరిమళాలు ఆ రోజుల్లో ఉండేవి. ఆకాశరాజు గారు శ్రీనివాసునికి, శ్రీనివాసునితో వచ్చిన వారందరికీ ఇచ్చినటువంటి విడుదలన్నీ ప్రకృతి సిద్ధమైన పరిమళాలతో నిండి ఉన్నాయి. ఎక్కడ చూచినా పడుకోవడానికి మంచాలు, ఆహార పదార్థాలు, సువాసనతో కూడిన ద్రవ్యాలు, ముత్యాలతో తీర్చదిద్దబడినటువంటి ముగ్గులు, సేవ చేసే దాస దాసీగణాలు, వీటితో కళకళలాడిపోయింది విడిది గృహం అంతా కూడా. తదనంతరం అక్కడ ఒక చింత చెట్టు కొమ్మని పట్టుకొచ్చారు. శ్రీనివాసునికి చింత చెట్టు అంటే చాలా ఇష్టమని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా. పెళ్లికి ముందు కుటుంబానికి సంబంధించిన ఒక వృక్షాన్ని పూజించేవారు. ప్రతి కుటుంబానికి, వంశానికి ఒక చెట్టు ఆరాధ్య దేవత. కొంతమంది బిల్వ వృక్షాన్ని ఆరాధిస్తారు, మరికొంతమంది తులసి చెట్టుని పూజిస్తారు, కొంతమందికి అరటి చెట్టు ఆనవాయితీ కాబట్టి అరటి చెట్టును పూజించడం ఆనవాయితీ. దొడ్లో వేయడం తీయడం కదా ఆనవాయితీ అంటే, ఎప్పుడు పూజించడం ఒక ఆనవాయితీ. ఇంచుమించుగా చాలా మంది ఈ పనులు చేస్తారు. మా తాతగారు వాళ్ళంతా తులసిని బిల్వాన్ని పూజించేవారట పెళ్లిళ్లలో శుభకార్యాల్లో ముందుగా. ఇప్పుడు కలియుగంలో వారు మర్చిపోయానండి. వంశ పారంపర్యంగా ఈ ఇంటికి ఈ చెట్టు ఆనవాయితీ అనే విషయం మర్చిపోయారు. ఏ చెట్టుని పూజించట్లా, ఉన్న చెట్లే పీకీళ్ళు కట్టేస్తుంటాయి, చెట్లు ఎక్కడ నడిచాయి. కానీ పూర్వం తప్పనిసరిగా పూజించేవారు. అందుకని ఈ పౌరోహిత్యం వహిస్తున్న బృహస్పతి, వశిష్ఠుడు, శుకుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చి, శ్రీనివాస మీ వంశాచారంలో మీరు ఏ చెట్టుని పూజిస్తారో చెబితే ఆ చెట్టు కొమ్మ పట్టుకొచ్చి నీ చేత పూజ చేయిస్తామని, కానీ మాకు తింత్రిణీ వృక్షం ఆరాధ్య దేవత. ఎందుకంటే నేను చింత చెట్టు పక్కన ఉన్నటువంటి పుట్టలో తపస్సు చేసుకున్నాను, ఆ చింత చెట్టు నేడే నా చింతలు తీర్చి నాకు వసతి కల్పించింది అనగానే చింత కొమ్మ పట్టుకొచ్చి ఒక కుండీలో వేసి వశిష్ఠుడు, గర్గుడు, బృహస్పతి, శుకుడు నలుగురు పూజ చేయించారు. దీన్ని బట్టి మనకి ఏమని తెలుస్తుంది అనమాట, పెళ్లికి ముందు చెట్లను పూజిస్తే ఆ వివాహం సక్రమంగా సాగుతుంది, ఏ విధమైన తగాదాలు రావు, యావజ్జీవితంలో ఐకమత్యంతో కలిసి ఉంటారు. ఈ దంపతులు కూడా ఎక్కువ కాలం జీవిస్తారు, దీర్ఘకాలం జీవిస్తారు. ఇది అయ్యాక ఒకడు మాలిక స్వయంగా ఒక దండ తానే కూర్చింది. ఇది కాబోయే కోడలికన్నది. పద్మావతి మెడలో ఆ దండ వేశారు. ఇటు వరుణ్ణి చేయవలసిన పనులని చేశారు. ఉత్తర యజ్ఞోపేతాలు ఆకాశరాజు గారు వేశారు. ఎప్పుడు తండ్రి ఏమో ఒక పోగు వేస్తాడు యజ్ఞోపేతం. ఉపనయనం తల్లిదండ్రులు చెయ్యాలి. తల్లిదండ్రులు లేరనుకోండి, పెద్దన్నగారు లేక రెండో అన్నగారు, ఎవరు అన్నగారులు అంటే వాళ్ళు చెయ్యాలి, అన్న వదినలు చెయ్యాలి. వాళ్ళు కూడా లేకపోతే బాబయ్య వరసలు అయ్యేవాళ్ళు చెయ్యాలి. బాబయ్యలు లేరు, అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేకపోతే మేనమామ వరస వాళ్ళు చెయ్యొచ్చు. ఇక ఎవ్వరూ లేకపోతే ఎవరో ఒక పురోహితుల వారి ద్వారా ఉపనయనం జరిపించుకోవాలి. ఈ ఉపనయన సమయంలో వరుడి మెడలో ఒకే పోగు ఉన్నటువంటి ఒక పోగే వేస్తారు ఆ యజ్ఞోపేతాన్ని. అదే పెళ్లిలో వారి వారి సంప్రదాయాలను బట్టి మూడు పోగులు లేక నాలుగు పోగులు. కొన్ని గోత్రాల వాళ్ళకి నాలుగు పోగులు వేయాలని ఒక కఠోర నియమం ఉన్నది. కొన్ని గోత్రాల వాళ్ళు మూడు పోగులే వేయించుకుంటారు. ఈ మూడు లేక నాలుగు పోగులు ఉన్నటువంటి యజ్ఞోపేతం మామగారు వేస్తారు పెళ్లికి ముందు, ఉత్తర జంధ్యాలు అంటారు దాని అనమాట. స్నాతకం అయిపోయాక ఈ పెళ్లికి ముందు పీటల మీద కూర్చోబెట్టి అత్తామామలు యజ్ఞోపవీతం వేస్తారు. ఇక అక్కడి నుంచి వీడి సంసారంలో ప్రవేశిస్తారనమాట. అందుకే మామగారు తండ్రి కంటే గొప్పవాడు. తండ్రి గారు ఒక పోగు వేస్తే ఈయన మూడు పోగులు లేక నాలుగు పోగులు వేశాడు. సంసారానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాడు గనక పితృదేవతలని ఎంత పూజిస్తున్నామో ఇటు శ్వశురపక్షం వాళ్ళని కూడా అంత పూజించాలి. శ్వశురపక్షం అంటే అత్తగారి తరపు వాళ్ళు అనమాట. అత్తామామల్ని అంత భక్తితో పూజించేవారు పూర్వం. మామగారు తనంత తాను ప్రీతితో శక్తిని అనుసరించి ఇవ్వాలి ఏదైనా. అంతేగా నువ్వే ముందిస్తావా, కోటి రూపాయలు ఇస్తావా, 5 కోట్లు ఇస్తావా, పంపిస్తావా, గోడిస్తావా, కారు ఇస్తావా అంటే వాడు బేరం అంటే అది ఉసూరు ఉంటుంది వీడికి. అందువల్ల ఎప్పుడు డిమాండ్ చేయకూడదు. మీరు జ్ఞానులు కనుక మీకు చెప్పక్కర్లేదు, మీరంత చాలా మంచివాడు, బహుశా ఇందులో మగవాడు ఎవరు కట్నం అడిగి ఉండరు. ఒకవేళ అడిగి ఉంటే ప్రాయశ్చిత్తంగా తర్వాత ఏదో ఒక కర్మ చేసుకోవాల్సింది. తనయంత తాను మామగారు ఆనందపడి ఇవ్వాలి. మామగారు పిసిరు కొట్టాడైతే అత్తగారిని, అత్తయ్య మామయ్య దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు వీలుంటే ఇమ్మని ప్రేమగా అడగచ్చట. ఆవిడ ఈయన కూడా పిసిరు కొట్టయితే నీ కర్మ అంతే, నేను ఎవరేం చేయలేదు, కానీ డిమాండ్ మాత్రం చేయడం లేదు. భగవంతుడి గట్టిగా పట్టుకుంటే ఈ మామగారు అత్తగారు ఇచ్చేది ఏమిటి, మనకి మనమే సంపాదించుకుంటాం, ఒకళ్ళ దగ్గర యాచించడం ఏమిటి. ఆడపిల్లని ఇవ్వడమే ఒక వరం అట. అసలు ఇంకా రహస్యం చెప్పమంటారా, ఆడపిల్లకి ఎదురిచ్చి తీసుకునేవారు పూర్వం. మీరు చూడండి శ్రీకృష్ణుడి చరిత్రలో దశమస్కంధంలో కన్యం చేయకున్న ఇన్ని లోకముల నీకన్నన్గనుండైన రాజన్యుండెవ్వడు అంటాడు మామగారు నక్కనజిత్ అన్న ఆయన. కోసల దేశపు రాజుగారి పేరు నక్కనజిత్. అయోధ్యా నగరాన్ని ఆయన పరిపాలించేవాడు. ఆయన కూతురి పేరు నాగ్నజితి. ఈ నాగ్నజితి దగ్గరికి కృష్ణుడు వెళ్ళాడు, నీ కుమార్తె నాకు ఈ అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా, కన్యాశుల్కదుల మేము కాము నరేంద్ర, నేను కన్యాశుల్కం ఇవ్వడం మాకు అలవాటు లేదు, నీ కన్యనిస్తే ప్రేమగా చూసుకుంటాం అన్నాడు. అంటే పూర్వం అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యడానికి డబ్బులు వీళ్ళు ఇచ్చేవారండి, మామగా మామ, అత్త అత్త, అత్త మామలారా అని ఇద్దరిని సంబోధించి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే దానికి బదులుగా ఒప్పల్లో 1000 గజాలు ఇస్తాం, నాగోల్లో 500 గజాలు ఇస్తాం, లేదా 2 కోట్లు ఇస్తాం అని ఎదురిచ్చి పెళ్లి చేసుకునేవారు. దానికి కన్యాశుల్కం అని పేరు అన్నమాట. కృష్ణుడు మాత్రం నేను కన్యాశుల్కం ఇవ్వను, కట్నము పుచ్చుకోను, అమ్మాయిని మాత్రం నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అంటే ఆయన చాలా తెలివైన వాడు. నీకంటే గొప్పవాడు ఎవడు, ఇక్కడ 8 ఎడ్లు ఉన్నాయి, ఆ ఎడ్లు ఎవరి మాట వినడలేవు, రాక్షస స్వరూపాలతో పుట్టే, వాటిని అదుపులో పెడితే ఆ పరాక్రమమే కన్యాశుల్కం, వాటిని చెయ్యించు, మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు. కాబట్టి చెంగుని ఎడ్ల మీదకి దూకాడు. అంత పూర్వం కొన్ని వేల మంది చచ్చిపోయారట ఆ ఎడ్ల కాళ్ళ కింద పడి కొమ్ములు దెబ్బలు తిని. కానీ కృష్ణుడు వాటి ముక్కుకి తాడేసి చిన్నపిల్లవాడు బొమ్మలు ఈడ్చినట్టుగా ఈడ్చేసి, ఇదిగో ఇది నా పరాక్రమం, ఈ పరాక్రమే కన్యాశుల్కం, ఇప్పుడు పిల్లలు నాకు ఇచ్చి పెళ్లి చేయాలనే. కాబట్టి మీరు కూడా ఒకవేళ కన్యాశుల్కం ఇవ్వలేకపోతే మీ పరాక్రమం ప్రదర్శించండి. అప్పుడంటే ఎడ్లు ఈడ్చారు, ఇప్పుడు ఎడ్లు ఈడ్చక్కర్లా. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోకుండా కారు బాగా డ్రైవ్ చేస్తామని చెప్పి అదే కన్యాశుల్కంగా ఇచ్చింది సొంత కారు పక్కవాడి కారు గారు. అదో గొప్ప విషయం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ పూర్వం ఆడపిల్లలకు ఎదురిచ్చేవారు అన్నమాట. ఎంత మార్పు వచ్చింది ఇప్పుడు. అందుకనే శ్రీనివాసుడు నాకు కట్నం వద్దు, ఈ తింత్రిడి వృక్షాన్ని పూజ చేసిన తర్వాత నా పరాక్రమమే శుల్కము, మీరు ఏది ఇస్తే అవే పుచ్చుకుంటాం, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, పిల్లనిస్తే చాలు అన్నాడు. కానీ ఆకాశరాజు ఏం చేశాడు, మా అమ్మాయిని వివాహానికి నీకు ఇచ్చేటప్పుడు యజ్ఞోపవీతాలు వేశాక ఒట్టినే పంపిస్తానా అని 8 బారువుల బంగారపు కడవలు ఇచ్చాట. అంటే ఒక్కొక్క కడవ నిండా 8 బారువుల బంగారం నింపినటువంటి కడవలు 8, నవరత్నములు నింపినటువంటి కొండలు 14, ఇవి కాక 10,000 ఏనుగులు, 16,000 గుర్రాలు, ఇవి కాక రథాలు 10,000, దాసదాసీ జనం ఇచ్చాట. ఏ మామగారికైనా అల్లుడి మీద ఒళ్ళు మండిందంటే ఒక ఏనుగు ఇస్తే ఇక వీడు బతుకు పీనుగే. కాబట్టి ఏనుగులు ఇప్పుడు ఎవరు ఇవ్వలేరు. ఏనుగు బదులుగా ఏ ఇన్నోవా ఇచ్చిన కష్టం ఏంటి, అవతలవాడు దాన్ని మెయింటైన్ చేయొద్దా. ఇప్పుడు మామగారికి ఆనందం కలిగి అల్లుడికి ఇన్నోవా ఇచ్చాడు అనుకోండి, రోజు దాన్ని నడపాలంటే 1 లీటర్కి 12 కిలోమీటర్ల కంటే ఎక్కువ అది ఇన్నోవా గారంటే. కాబట్టి దానికి ట్యాంక్ ఫుల్ చేస్తే వీడు బతికిపోయినట్టే, 5,000 జీతం వెళ్ళిపోయినట్టే. కాబట్టి పుచ్చుకోవడం కాదు, పుచ్చుకున్న దాన్ని మెయింటైన్ చేసే లెవెల్ కూడా ఉండాలి మనకి. ఆయన మహానుభావుడు శ్రీనివాసుడు, అందుకని ఆయనకి 10,000 ఏనుగులు ఇచ్చేట, 10,000 గుర్రాలు ఇచ్చేట, రథాలు ఇచ్చేట, 16,000 గుర్రాలు ఇచ్చేట. ఇంకా రథాలు 10,000 ఇచ్చేట దాసదాసి జనాన్ని పంపేట. ఇప్పుడు మా మామగారు బతికిలేరు, ఆయనకి ఆనందం కలిగి 10 మంది దాసదాసి జనాలు మా ఇంట్లో పెట్టాడు అనుకోండి, వాడిని మెయింటైన్ చేయొద్దు, జీతం పోతే నెలలా. కాబట్టి ఇవన్నీ ఇచ్చేవాడు కనుక శ్రీనివాసుడికి అవన్నీ ఇచ్చారు. అవన్నీ చూపిస్తూ ఉండగా ఆ రోజుల్లో తంతు చాలా తమాషాగా ఉండేది, అందమైన తంతు అనమాట. కన్యామణి కాలుని వరుడు తొక్కేవాడు 7 సార్లు, అలాగే వధువు కూడా తొక్కేది. మాయాబజార్లో తొక్కిస్తారు చూసారా, ఎస్సి రంగారావు గారు శశిరేఖ వేషం వేసుకుని ఒక్క తొక్కు తొక్కేసరికి హడిలిపోయాడు రేలంగి. కానీ సుకుమారముగా తొక్కింది పద్మావతి 7 సార్లు. ఆయన అంత సుకుమారంగా తొక్కాడు, దొరికింది కదా సందని కథాపేస తొక్కేయకుండా. ఆ తదనంతరం ఇద్దరి చేతులు ఒకళ్ళ చేతుల్లో ఒకటి చేతులు పెట్టించి అందులో నీళ్లు పోసేవారు. అమ్మాయి చేతిలో నీళ్లు పోసి ఈ నీళ్లు ధారగా అబ్బాయి చేతిలో పడేలా చేస్తే దాన్ని కన్యాధార పోయడం అనేవారు. ఆ రోజు ఆకాశరాజు గారు వారిద్దరికి అలా ధార పోశాడు. సకల కళ్యాణ గుణశీల సాధు చరిత మా చిరంజీవి మేలుకొమ్మనుచు నీకు అష్ట దిక్పాలకుల సాక్షి ఆత్మసాక్షి ధారబోయుచు నుంటి నీ దారకాగా. ఎంత అందమైన మాట మాట్లాడాడండి, నా కుమార్తె సకల సద్గుణాల రాశి, సాధు చరిత, పవిత్రమైన చరిత్ర కలిగింది, మంచి క్యారెక్టర్ కలిగింది అన్నమాట. ఈమెని అష్టదిక్పాలకుల సాక్షిగా నీకు ధారపోస్తున్నారు. అష్టదిక్పాలకులు నిజంగా ఎదురుకుండా ఉన్నారు. ఇంద్రుడు ఉన్నాడు, అగ్ని ఉన్నాడు, యముడు ఉన్నాడు, నిరుతి ఉన్నాడు, వరుణుడు ఉన్నాడు, వాయు ఉన్నాడు, కుబేరుడు ఉన్నాడు, ఈశారుడు ఉన్నాడు, వీళ్ళందరి సాక్షిగా నీకు ధారపోస్తున్నారు. కేవలం అష్టదిక్పాలకుల సాక్షి కాదు, ఆత్మసాక్షిగా ధారపోస్తున్నా. ఈమెను నీ భార్యగా ఏలుకో అన్నట్ట. ఈ జీలకర్ర బెల్లం పెట్టడానికి ముందు ఇలా ముందు ధార పోసేవారు. ఆ రోజుల్లో ఒక సంప్రదాయం, కాళ్ళు కడిగి ఆ తర్వాత ధార పోయటం కాకుండా ఆ కాలంలో ముందుగా చేతిలో నీళ్లు పోసేవారు. పోశాక అప్పుడు అమ్మాయి గౌరీ పూజ చెయ్యాలి, పార్వతీ పరమేశ్వరుల్ని పూజించాలి. ఆది దేవతలని ఆది దంపతులని పూజించకుండా పూర్వకాలంలో ఎవరూ పెళ్లిళ్ళు చేసుకోలేదు. రుక్మిణీదేవి కూడా శివుణ్ణి పార్వతిని పూజించి అమ్మవారిని భక్తితో కొలిచినట్టుగా మనం రుక్మిణీ కళ్యాణంలో విన్నాం. నమ్మితి నామనంబున సనాతనులై నవ్వు మామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మా మేటి పెద్దమ్మ దయాంబురాసివి కదమ్మ హరింపతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికి అన్నటికి నాశము లేదు కదమ్మా ఈశ్వరీ. ఆది దంపతులు సనాతన దంపతులైన పార్వతీ పరమేశ్వరుల్ని మిమ్మల్నిద్దరినీ నా మనస్సులో నమ్ముకున్నానన్నదా, వాళ్ళు మొట్టమొదటి దంపతులు. ఇంకంతకంటే ప్రాచీన దంపతులు లేరు చరిత్రలో, మొదటి దంపతులు పాతవాళ్ళు. కానీ ఎప్పటికీ కొత్త దంపతుల్లో ఉంటారు, అది వాళ్ళ గొప్పతనం. కొంతమందికి పెళ్ళయ్యాక 7 ఏళ్ల తర్వాత చూస్తే రిటైర్ అయిపోయినట్టు కనబడతారు. ఏమిటి లాస్ట్ ఇయరే పెళ్ళయింది, అప్పుడే ఇలా అయిపోయారేమిటి అనిపిస్తున్నారు. మొగుడు అలాగే ఉంటాడు, పెళ్ళామ అలాగే ఉంటుంది. కానీ వాళ్ళు అలాగే, వాళ్ళకి ఎప్పుడు పెళ్ళయిందో ఎవరికీ తెలియదు. చరిత్రలో మొదటి దంపతులు, కానీ మన ఎదురుగుండా దర్శనమిస్తే ఆ ఆది దంపతులను చూడగానే అప్పుడే పెళ్లి చేసుకుని మన కళ్ళ ముందుకు వచ్చిన వారిలో కనపడతారట, ఫ్రెష్ క్యాండిడేట్స్ అనమాట ఎప్పటికీ. అందుకని పురాణ దంపతులు అన్నారు. మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మీ ఇద్దరు పురాణ దంపతులు, పాతవాళ్ళు కానీ కొత్తగా కనపడతారు. అటువంటి దంపతుల్ని భక్తితో స్తోత్రం చేస్తున్నాం. అమ్మా పార్వతీ నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికీ నాశనం ఉండదంటారు. ఈ దంపతుల పాద పద్మములకు నమస్కరించి మిమ్మల్ని పూజిస్తే ఆ కళ్యాణం పవిత్ర కళ్యాణం అవుతుంది. పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు మీలాగా కలిసి ఉంటారు, ఎప్పుడూ కష్టాలు పొందరు, ఎడబాటు లేకుండా ఉంటారు, ఆర్థికమైన సమస్యలు లేకుండా ఉంటారు అని పూర్వకాలంలో రుక్మిణీదేవి అమ్మవారిని పూజించింది. ఇప్పుడు మన జగన్మాత పద్మావతి కూడా ఆ రుక్మిణీ స్వరూపిణే, లక్ష్మీదేవి. అందుకే పార్వతీదేవి కళ్యాణానికి వెళ్ళింది, కళ్యాణ మండపానికి దగ్గరలో పార్వతీ పరమేశ్వరుల ఆలయానికి వెళ్ళి పూజించింది భక్తితో. 108 నామాలతో అమ్మని పూజించింది. ఈ పూజకి ముందు అమ్మాయిని అలంకరించారు చెరికెత్తలు. అసలే పద్మావతి బంగారపు రంగులో ఉంటుంది. అటువంటి ఆవిడికి కాస్త గంధము మొదలైన ముఖానికి రాస్తే మిసమిసలాడిపోయిందట, ఇంకా గొప్ప బంగారంలో ఉందట, పుటం పెట్టిన బంగారంలో ఉందట, కల్తీ లేని శాల్తీ బంగారంలో ఉందన్నమాట. అంత అందంగా తయారైంది. ఇంత అందంగా ఉన్న ఈవిడికి బొగ్గన కాటిక చుక్క పెట్టారు. పూర్వం కళ్యాణం చుక్క, దిష్టి చుక్కని పెట్టేవారు. కళ్యాణనామం పెట్టి ముఖానికి గంధం పూసి నల్లని బొట్టు బొగ్గ మీద ఎదుగు పెడతారంటే దీనివల్ల దిష్టి తగలకుండా ఉంటుంది. మరీ అంత అందంగా ఉంటూ చూసిన వాళ్ళల్లా అమ్మాయి ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా ఉందో అని 4 సార్లు అన్నారంటే అమ్మాయికి ఏదైనా ప్రమాదం వస్తుంది. ఈ దృష్టి దోషం తగులుతుందండి. అది నరుడి చూపికి నల్లరాళ్ళు పగిలిపోతాయని సామెత ఉంది. కొంతమంది తెగ ఏడుస్తారు అన్నమాట, తాతగారు ఏం డ్రైవ్ చేసేస్తున్నారండి, తాతగారి కారు బాగుందన్నారంటే ఆయనకి దిష్టి తగులుతుంది. అందుకే రామ రామ రక్షమాం అనుకుంటారు ఆయన. రామనామం రక్ష గనక ఇక వేరే దిష్టి తీయక్కర్లేదు ఆయనకి. లేకపోతే ఇప్పుడు ఆయన చూడగానే ఈ మధ్యన ఒక ఆవిడ నవమన్మధుల్లో ఉంటాడండి, ఆయనకి పెళ్ళయిందని అడిగింది. ఏం చెప్తాం, బాబు ఆయనకి పెళ్ళి అవడమే కదా, ఆయన ఇంట్లో ముసలవాడి భార్య కూడా ఉంది, మళ్ళీ ఆయన జోలికెళ్ళకన్నా దిష్టి తగిలేస్తుంది కొంతమందికి, ప్రసార పొగిడితే. ఈ దృష్టి దోషానికి భగవన్నామం, భగవంతుని తిలకం, రక్ష. అందుకని పెళ్లిలో పెళ్లి కూతురి బొగ్గ మీద ఒక్క చుక్క ఉంటే ఆ చుక్కను చూడగానే మన దృష్టి దాని మీద పడగానే ఆవిడికి తగిలే దిష్టి కొంత తగ్గిపోతుంది అన్నమాట. నేను చెప్పేది అందగా తెలుగులండి. ఇప్పుడు నా ఒకటి వాడు పెళ్లి కొడుకు కూర్చున్నప్పుడు నన్ను చూస్తే ఆ రోజుల్లో ఏం దిష్టి కొట్టేసారు మీకేం తెలియదు, అది తెలిసిన వాడికి తెలుస్తుంది. కాబట్టి అప్పుడు తప్పనిసరిగా ఈ బ్యూటీ స్పాట్ ఉండాలి అక్కడ, లేకపోతే ప్రమాదం. అందుకని ఆవిడకు కూడా చుక్క పెట్టారు. అందంగా ఆత్రేయ గారు ఆ రోజుల్లో రాశారండి. ఈ శ్లోకాలకి తాత్పర్యంగా అందమైన పాటగా రాయడం మహాకవులకి చెల్లుతుంది. చాలా మంచి కవి ఆత్రేయ. అసలు ఆ రోజుల్లో అందరూ అలాంటి కవులే దొరికారు మన అదృష్టవశాత్తు. అవి సినిమాలు కావు, చలనచిత్రాలు మహాకావ్యాల్లో ఉండేవి కదా. ఇప్పుడు చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడు సినిమా చూడడం కంటే చెంబు నీళ్ళలో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కోసారి. చక్కని బొగ్గను చొక్కెందులకే, ఆ చక్కగా ఉంది బొగ్గ, చక్కని బొగ్గను చొక్కెందులకే, చందమామలో నలుపున్నందులకే, చిన్నదానికి ఆ సిగ్గెందులకే, మనసులో నమరులున్నందులకే. ఎంత అందమైన పాటండి. అసలు ఆవిడ చక్కని చుక్క. ఆ బొగ్గ మీద ఈ చొక్కెందుకు అంటే చందమామలో నలుపున్నందులకే. చందమామకు కూడా ఇంత మచ్చ ఉండాలి, ఆ మచ్చ ఉంటేనే చందమామకి దిష్టి తగలదు. చంద్రుడిలో మచ్చలేదా, అలాగే చంద్రబింబం లాంటి ముఖం ఉన్న ఈవిడికి కూడా ఈ మాత్రం చుక్క ఉండాలి. ఇంక ఈ చిన్నదానికి ఎందుకు సిగ్గు, ఆడవాళ్ళు ఎందుకు సిగ్గుపడేవారు? పూర్వం సిగ్గు అని ఒక పదార్థం ఉండేదిలేండి, పెళ్ళిళ్ళలో సిగ్గుపడేవారు పురుషు అనుకోండి. అది మేము చూసాం. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కన కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. పైగా స్టేజీ మీదే, ఏది పెళ్లి పందిట్లోను, పెళ్లిపేట్ల మీద వాట్సాప్లు ఫోన్లు మాట్లాడకూడదు. ఇద్దరు ఆయన దారి ఆయనది, ఈవిడ దారి ఈవిడిది, ఇద్దరు పక్కన కూర్చుంటారా చెరువు ఫోన్. కలియుగ ప్రభావం ఇది. కానీ ఆ రోజుల్లో పెళ్లి కూతుళ్ళు ఇలా తల వంచుకుని ఉండేవారు, మధ్య మధ్యలో ఇలా ఇలా చూస్తూ ఉండేవారు అనమాట, మొగుడు ఎలా ఉన్నాడు అని పెళ్లి చూపుల్లో చూసేవారు కదా సరిగ్గా. పాపం పెళ్ళయ్యాక మా ఆయన ఈయన అనుకునేది ఒక్కొక్క ఆవిడ. విచిత్రమైన కాలం అది. అందుకని ఈ అమ్మాయి ఎందుకు సిగ్గుపడుతోంది, చిన్నదానికి ఆ సిగ్గెందులకే, మనస్సులోన మరులున్నందులకే. మనస్సులో ప్రేమ ఎక్కువైపోయిందట, భర్త మీద ప్రేమ ఎక్కువగా ఉంటే సిగ్గు ఉండేదిట. అందుకని మనస్సులో ప్రేమ ఎక్కువై ఆవిడ సిగ్గుపడుతూ తల వంచుకుంది. ఇలా చిలికెత్తులు పక్కన పాటలు పడుతూ అమ్మాయిని కొంచెం ఏడిపించేవారు. ఈ ఏడిపింపులు అన్నయ్యాక ఈవిడ వెళ్ళి పూజ చేస్తోంది. ఆ పూజ చేస్తున్నప్పుడు పద్మావతి పరమభక్తితో జగన్మాతని పార్వతీదేవిని పూజించింది. చల్లనైన తల్లివి శంకరు నీరాణివి, చల్లనైన తల్లివి శంకరు నీరాణివి, దీవనలే ఈయవమ్మ శ్రీదేవి జయదేవి, చల్లనైన తల్లివి పసిడి కళ్ళల బాల తన పరిణయ శుభవేళ, పసిడి కళ్ళల బాల తన పరిణయ శుభవేళ, నిన్ను పూజించే వేళ దీవనలే ఈయవమ్మ జయ గౌరీ శ్రీ గౌరీ మంగళ గౌరీ. ఆవిడ పసిడి కళ్ళల బాల అంటే ఏమిటి, 16
కళలు కలిగినటువంటి బాలికామణి. ఆవిడ 16 వర్ణెల సుందరి, షోడశ కళాస్వరూపిడి అయిన నిన్ను పూజిస్తోంది. ఈ తల్లి నిన్ను పూజిస్తూ ఉంటే నువ్వు ఆమెను దీవించు, ఆమె మాంగళ్యానికి ఏ లోటు లేకుండా చెయ్యి. నువ్వు మంగళగౌరివి, శ్రీగౌరివి, జయమాతవి, ఆవిడకి మంగళసూత్రాన్ని ప్రసాదించి తద్వారా దంపతులు ఎప్పుడూ విడిపోకుండా ఉండేలా చెయ్యి అని ఆమె ప్రార్థించింది. భక్తితో అమ్మని ప్రార్థిస్తూ ఉంటే అమ్మ శిరస్సు మీద పెట్టిన పాటలి పుష్పం కింద పడింది. భగవంతుడి శిరస్సును ఒక పుష్పం పెట్టి మనం పూజిస్తున్నప్పుడు ఆ పువ్వు కింద పడిందంటే మనకి శుభం కలుగుతుంది అని శాస్త్రం. ఇది బృహస్పతి శుకుల శాస్త్రంలో చెప్పాడు. అందుకే కొన్ని చోట్ల చూడండి మీరు, దేవుడి నెత్తి మీద ఒక పువ్వు పెట్టి కింద మనం పూజ చేస్తూ ఉంటే టక్కున పువ్వు రాలుతుంది, అది పరమశుభ సూచిక. ఇక మనకి తిరుగు లేదని అర్థం అన్నమాట. అమ్మవారికి కూడా ఒక పువ్వు రాలింది, ఆ పువ్వునే అర్చకులు పట్టుకొచ్చి ప్రసాదంగా ఇచ్చారు, దానిని తురుముకున్నదా. ఇలా అమ్మవారి ప్రసాదం తీసుకుని మళ్ళీ మండపంలో తీసుకొచ్చారు. ఇద్దరికి మధ్యలో తెర కడతారు. ఈ తెర ఎప్పుడు ఎత్తుకు చూద్దామని ఒకరికొకరికి అనిపిస్తూ ఉంటుంది. శుభముహూర్తం అయ్యేదాకా ఈ తెర తీయరనమాట. మధ్యలో వీళ్ళు ఒకళ్ళు అడ్డం కొట్టేది దేవిగిల్లాగా, ఇటు ఒకళ్ళు గుర్తుని అడ్డంగా తెర కట్టారు. దాని మీద చూపులు కలిసిన శుభవేళని వాళ్ళు రాస్తారు కానీ పూర్వం అలా రాసేవారు కాదు. పద్మావతిని శ్రీనివాసుడి వైపు, శ్రీనివాసుడికేమో పద్మావతి కనపడుతుంది అనమాట. అటు పద్మావతికి శ్రీనివాస అనే నామము కనపడాలి. అంటే తెరకు ఒకవైపు పద్మావతి నామం, ఒకవైపు శ్రీనివాస నామం రాసేవారు. ఆ నామం కూడా చక్కగా ఎలా రాసేవారు, ముత్యాలతో తీర్చిదిద్దేవారు. ఆ తెర మధ్యలో పెట్టేవారు. ఈ శ్రీనివాసుల వారు పద్మావతి పద్మావతి అని ఆ నామ జపం చేయాలన్నమాట. పద్మావతి చరణ చారణ చక్రవర్తి అన్నారు ఆయన. పద్మావతి పాదాల దగ్గర తిరిగేటటువంటి చక్రవర్తి టండోయ్. రాజామణి పాదాల దగ్గర కూర్చొని ఆవిడ పాదాలు ఒత్తుతూ ఉండేవాడు నిజమైన చక్రవర్తి అన్నారు. అందుకని ఈయన పద్మావతి నామస్మరణం చేస్తూ ఉంటే ఆవిడేమో శ్రీనివాస నామాన్ని చూసుకుంటోంది. ఆ తర్వాత శుభలగ్న సమయంలో తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతి తేంఘ్రి యుగం స్మరామి. అసలు ముహూర్తం అంటే ఏమిటి? మనం పెట్టుకున్న ముహూర్తాలు ఎంతో గొప్ప అవ్వచ్చు. ఆ ముహూర్తంలో ఒక నిమిషం అటు ఇటు మారిపోవచ్చు, ఒక్కోసారి ఏదైనా జరగచ్చు. కానీ ఈ శ్లోకం చదివితే ముహూర్తం సుముహూర్తం అవుతుంది. ఇంతకు ఇప్పుడు నేను చదివిన శ్లోకానికి అర్థం ఏమిటి? లక్ష్మీపతే ఓ లక్ష్మీవల్లభ శ్రీనివాస శ్రీమన్నారాయణ తే అంఘ్రియుగం స్మరామి, నీ పాదాలను రెండింటినీ స్మరిస్తున్నాను. నీ రెండు పాద పద్మాలని నేను భక్తితో స్మరిస్తున్నాను, విష్ణు పాదాలని స్మరిస్తున్నాను. ఎందుకు స్మరిస్తున్నాను? నీ పాదాలను స్మరిస్తే ఆ స్మరించిన సమయం ఉందే, ఇప్పుడే నేను నారాయణ అన్నాను అనుకోండి, ఆ నారాయణ అన్న సమయం ఎటువంటిదట? తదేవ లగ్నం, అదే నిజమైన లగ్నం. సుదినం తదేవ, నీ నామస్మరణం చేసిన క్షణం మంచి దినం, పవిత్రమైన రోజు. తారాబలం, అదే తారాబలం. చంద్రబలం తదేవ, భగవన్ నామస్మరణం చేసిన సమయం కంటే గొప్ప తారాబలం చంద్రబలం. మంచి లగ్నం, మంచి తిథి, మంచి రోజు ఇంకెక్కడి నుంచి వస్తాయి? అదే విద్యాబలం, అదే దైవబలం. కాబట్టి మనం నిరంతరం శ్రీరామ జయరామ నారాయణ వాసుదేవ పరమేశ్వర శివ అంటూ భగవన్నామం చెయ్యాలి. భగవన్నామస్మరణం చేస్తే ముహూర్తం సుముహూర్తం అవుతుంది, పవిత్ర దినమవుతుంది, పవిత్ర లగ్నమవుతుంది, సకల కార్యాల్లో పవిత్రత్వం వస్తుంది. అందుకని పూర్వకాలంలో బ్యాండ్ మేళాలు డబాడబా మోయిస్తూ పక్కన వేదమంత్రాలు చదివేవారు. ఆ సమయంలో నామస్మరణం చేసేవాడు చేసేవారు. చేస్తే ముహూర్తంలో లోటున్నా, ఒకవేళ టైం దాటిపోయినా వీళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకునే సమయం పవిత్ర ముహూర్తం అయిపోతుందండి. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కర్మగారు మీరు వజ్రంలో వెళ్లాల్సి వస్తుంది, దుర్ముహూర్తంలో వెళ్ళవలసి వస్తుంది, రాహుకాలంలో ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది, విమానం 8 గంటలకంటే మనం ఆ 8 గంటలకు వజ్రంలో బయలుదేరాల్సి వస్తుందిగా, ఒక్కోసారి వాడే టైం మార్చడు కదా, నీ కోసం మారుస్తాడా? సాయంకాలం 5 గంటలకు గోదావరి ఎక్స్ప్రెస్, వజ్రం ఉందండి డ్రైవర్ గారు, 5:30 దాకా 5:30 కదలన్నట్టు ఎలా కుదురుతాడు వాడు? 5 గంటకి బయలుదేరతాడు. కాబట్టి వాడికి వారం లేదు, వర్జం లేదు, దుర్ముహూర్తం లేదు, ఇంకోవతి లేదు. అప్పుడు మనం భగవన్ నామస్మరణం చేసుకోవాలి. చేసుకుంటే అదే తారాబలం, అదే చంద్రబలం, అదే సుబలం సుముహూర్తం అవుతుంది. ఆ ముహూర్తం మనల్ని కాపాడుతుంది. అందుకని సరిగ్గా సుముహూర్తానికి జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టుకోవాలి. అది సుముహూర్తం అంటే. ముహూర్తం అంటే మంగళసూత్రం కట్టడం కాసుమా? అమ్మాయి చేతిలో జీలకర్ర బెల్లం కలిపిన ముద్ద పెడతారు, అబ్బాయి చేతిలోనూ పెడతారు. ఈ ముద్ద ఈవిడ ఆయన నెత్తి మీద,
ఆయనేమో ఈవిడ యొక్క మాడు మీద పెట్టాలి, సహస్రార కమల మీద. అలా ఇద్దరు జీలకర్ర బెల్లం గట్టిగా నొక్కి పట్టుకుంటే అది శుభముహూర్తం. అది శుభముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టేసి ఇంకా తదనంతరపు తంతు ఎంతసేపు అయినా నడుపుకోవచ్చు, అంతులేని తంతు ఉంటుంది. కానీ ఇదే ప్రధానమైన ముహూర్తం. ఈ జీలకర్ర బెల్లం ముద్ద చేసి మంత్ర పూర్వకముగా అర్చక స్వామి పురోహితులు వారు మంత్రం చదువుతుంటే, ఆ మంత్రం చదువుతూ ఉండగా ఇద్దరు సరైన లగ్నంలో ఒకరి నెత్తి మీద ఒకరు పెట్టుకుంటే వెంటనే ఈ భార్య యొక్క లక్షణాలు భర్తకి, భర్త యొక్క లక్షణాలు భార్యకి తెలుస్తాయి. అప్పటి నుంచి వాళ్ళిద్దరు ఓహో ఈవిడికి ఇడ్లీ ఇష్టం అనమాట అని ఆ రోజు నుంచి ఈయన ఇడ్లీ తెచ్చి పెడతాడు, లేదా ఆవిడ కోసం ఇడ్లీ పిండి ఇంట్లో పెడతాడు, ఆవిడ ఇడ్లీ వేస్తుంది. పూర్వం వంట చేసేవారు ఇళ్లలోనండి, అందుకని ఇడ్లీ వేసే అవకాశం ఉండేది. భర్త గారికి పాపం ఏమో గారెలు ఇష్టం అనుకోండి, ఆవిడ ఓహో మా ఆయనకి గారెంటే ఇష్టం అని గారి చేసింది. ఇద్దరూ కలిసి ఇడ్లీ గారి చేసుకుని, ఇదిగో నీకు ఇడ్లీ ఇష్టం నాకు గారి ఇష్టం, ఇద్దరం ఒక ఇడ్లీ ఒక గారి తిందాం అని ఒకరికొకరు తినిపించుకుంటారు. ఈ విధంగా ఒకరి అభిరుచులు మరొకరికి తెలుస్తాయి, ఒకరి అభిరుచులు ఒకరు మన్నించుకోవాలి. ఇంత శాస్త్రోక్తమైన విధానం ఈ ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల జీవుల మధ్యలో ప్రవర్తిస్తుంది. ముహూర్తం దాటిపోవడం వల్ల, మంత్రం లేకపోవటం వల్ల, ఆ సమయంలో భగవన్నామం చేయకపోవటం వల్ల, సరిగ్గా మాడు మీద నెత్తి మీద ఈ జీలకర్ర బెల్లం పెట్టుకోకపోవడం వల్ల, ఫోటోల మీద దృష్టి పెట్టడం వల్ల ఈ సుముహూర్తంలో తేడా వచ్చి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఐక్యవచ్చం తగ్గిపోతుంది అనమాట. ఈసారైనా మీరు భగవన్నామం చేసుకుంటూ వేదమంత్రం వింటూ ఇళ్లలో పెళ్లి జరిగేలా చూడండి. మంచి ముహూర్తానికి జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టేలా చేయండి. ఆ దంపతులు ఇద్దరు ఐకమత్యంతో ఉండకపోతే అప్పుడు అడగండి. ఇవి సక్రమంగా జరగాలి. కానీ నామం ఎంతమంది చేస్తున్నారండి, హలో హలో వచ్చారా, ఈ జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు కూడా వీళ్ళ పలకరించాలా, ఎప్పుడు వచ్చారు అంటాడు. అప్పుడు ఏమవుతుంది, మంత్రం పోయింది, నామం పోయింది, ఉత్తి జీలకర్ర బెల్లం మిగిలింది. దానివల్ల ఇంటికి వెళ్ళగానే నీవు సొంట నేను పెంట, దాంతో తంట. ఇది యుద్ధం జరుగుతున్న దానికి మూల కారణం అన్నమాట. కాబట్టి ముహూర్తానికి ప్రాధాన్యం ఇవ్వండి. భగవన్ నామమునకు, వేదమంత్ర శ్రవణమునకు, జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టడానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఆ రకంగా శ్రీనివాస పద్మావతులు శిరస్సును పెట్టుకున్నారు. ముందే చెప్పాగా అలంకారం చేయడానికి లక్ష్మీదేవి వచ్చింది, లక్ష్మీదేవి ఓ పక్కన, సరస్వతి ఓ పక్కన, పార్వతీదేవి ఓ పక్కన ఉన్నారు. సినిమాను చూసి మోసపోతుందని చాలాసార్లు చెప్పాను కనుక, లక్ష్మీదేవి పెళ్లికి బహిష్కరించింది, దూరంగా ఉంది, ఉట్టి అబద్ధాలు, బోడి సినిమా కథలు. ఆవిడ కూడా పక్క నుండే కళ్యాణం ధరిపించింది. మాట వరసకు కూడా పద్మావతి లక్ష్మీదేవి తగాదా పడలేదనమాట. సరే ఎలా కల్పిస్తారండి ఈ కథలు వీళ్ళకి, ఈ దిక్మాలలోకి ఎలా వస్తాయో. లక్ష్మీదేవి తగాదా పడిందిట పద్మావతితో, పద్మావతి ఏడ్చిందిట, ఇద్దరికీ సమాధానం చెప్పలేక స్వామివారు నల్లగా విగ్రహంగా మారిపోయాడు. వీళ్ళ దొంపలు తెగ వీళ్ళు కనపడితే తుపాకీతో కాల్చేయాలనిపిస్తుంది, కానీ న్యాయం కాదు కాబట్టి మా పోటీ కూడా మాట అనకూడదు. ఇంత భయంకరమైన కల్పిత కథలు ఎన్ని పుట్టేసాయో, ఎక్కడ ఏ పురాణములు లేని కథలు, కల్పిత కథలు అన్నమాట. అదో పక్కన పెట్టండి. తదనంతరం ఈ ఇద్దరు తలపురాలు పోసుకోవడం అనే కార్యక్రమం మొదలుపెట్టారు. మంగళసూత్రధారణ అయ్యాక అప్పుడు తలపురాల కార్యక్రమం, జీలకర్ర బెల్లం అయిపోతుంది. అయిన తర్వాత ఏంటంటే చేతికి పసుపు తాడిస్తారు, దాన్ని మెడలో కట్టడం, అది కూడా మంగళ్యతంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదాం శతం అని వరుడు ఓ మంత్రం చదువుతాడు. తంతు అంటే దారము, అనేన తంతున ఈ దారముతో, ఈ దారం నీ మెడలో కడుతున్నాను. ఈ దారం ఏ దారం, మాంగళ్య తంతు అంటే మంగళప్రదమైన తాడు, పసుపు పూయబడిన పవిత్రమైన ఈ తాడుని నీ మెడలో కడుతున్నాను. ఈ తాడుతో నీవు నూరేళ్ళు బతుకు, త్వం నీవు శరదాం శతం, శతం అంటే వంద, శరదాం ఏండ్లు, నూరేండ్లు జీవ జీవించు. నేను మంగళసూత్రం నీ మెడలో కడుతున్నాను, ఈ సూత్రం నీ మెడలో ధరించి నువ్వు నూరేళ్ళు బతుకంటే అర్థం ఏమిటి, ఈ తాడు ఆవిడ మెడలో నూరేళ్ళు ఉండాలంటే ఈయన ఆవిడకంటే ఇంకెక్కువ బతకాలి. ఈయనకి అప్పటికే ఆవిడకంటే 5 ఏళ్ళు పెద్దవాడు అనుకోండి, ఆవిడ 100 ఏళ్ళు బతికితే ఈయన 105 ఏళ్ళు బతుకుతాడు అనమాట. ఎంత టెక్నిక్ అండి మొగుడిది, నువ్వు మంగళసూత్రంతో 100 ఏళ్ళు బతుకంటే అంతకంటే నేను ఎక్కువ బతుకుతానని తనకాయువు కోరుకుంటున్నాడు ఆయన, ఆవిడకే కాదు. ఈ విధంగా పలకాలి, మాంగళ్యం తంతునా కాదు మాంగళ్య తంతు అనాలి. మంత్రాలన్నీ మనకి నోట్లో కూడా అపభ్రంశం అవుతున్నాయి. మాంగళ్య తంతు అంటే మంగళప్రదమైన తాడు అన్నమాట. ఈ విధంగా పలికి మెడలో కడతాడు.
ఆ సమయంలో మంగళ వాద్యాలు కూడా దబ 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 బాగుంది. ఎందుకంటే ఈ తాడు కడుతున్నప్పుడు, జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు ఏది కుమారుడు హత్యం తొమ్మకూడదట, అదో అపశకునం. ఈ వచ్చే వాళ్ళల్లో ఎవడు ఎలర్జీతో వస్తాడో, ఎవడు రొంపతో వస్తాడో తెలియదు గనక ఈ రొంప ఈ తుమ్ములు వినపడకుండా ఉండడం కోసం బ్యాండ్ మేడం పెట్టారు. వీడు డామ్ డామ్ అని వాయిస్తూ ఉంటే చెవులు చిల్లులు పడిపోతుంటే ఇంకా తుమ్మే వినపడుతుంది, అసలు మంత్రమే వినపడదు కదా. అందుకని కాసేపు ఆ మంగళ ధ్వనులు చేయించారు. కానీ ఆ సమయంలో తుమ్ములు మంచిది కాదు. అంటే 24 గంటలు ఎలర్జీతో హచ్చి హచ్చి అని పిచ్చిగా తుమ్మేవాడు ఉంటాడే, వాడు తుమ్ములు లెక్కలేదు, రొంప తుమ్ములు లెక్కలేదు. హఠాత్తుగా తుమ్మడమే దోషం. అవి వినపడకుండా ఉండడం కోసం మంగళవాద్య ధ్వనులు మోగుతాయి అనమాట. సన్నాయి వాడు తుత్తు అంటాడు. ఆ రోజుల్లో పాటలు ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడు ఎంతసేపు సీతారాముల కళ్యాణం లేదా పిడికిట తలంబ్రాన పెళ్లి కూతురు తప్ప రెండోది లేదు. కానీ శ్రీనివాసుడు పెళ్లి నాటికి ఈ పాటలు ఎక్కడున్నాయి? సీతారామ కళ్యాణ సినిమా ఎక్కడుంది, పాట ఎక్కడుంది? లేకపోతే పిడికిట తలంబ్రాన పెళ్లి కూతురు అన్నమాచేరులు అప్పుడు ఇంకా పుట్టలేదు కదా. కాబట్టి ఆనాటికున్న అన్నవయ్యో ఇంకో సన్నవయ్యో రాసిన పాటలు చక్కగా అందంగా పాడారన్నమాట. ఇప్పుడు మనకు మన అదృష్టవశాత్తు మహానుభావుడు పద కవితా పితామహుడు శ్రీనివాసుడిని ప్రత్యక్షంగా దర్శించిన పుణ్యాత్ముడు అన్నమాచార్యులు వారు రాసిన మంచి మంచి కీర్తనలు ఉన్నాయి కనుక అవి పాడుకోగలుగుతుంది. అలాగే మంచి మంచి పాటలు వచ్చాయి కాబట్టి వాటి పాడుకుంటున్నావు. ఆనాటికి మంగళ వాద్యాలతో మంగళకరమైన గీతాలు అమ్మవారు తన చేత్తో ముత్యాలు తీసుకుని స్వామిని ఎత్తి మీద వేస్తూ ఉంటే ఆ శోభయే శోభ అన్నారు. పద్మావతి శరీరము బంగారం, అరిచేతులు కామలంగా ఉంటాయి. ఆవిడ అరిచేతులు తామర పువ్వులు ఉంటాయి, ఈవిడ అరిచేతులు ఎర్రగా ఉన్నాయి. ఈవిడ అరిచేతులోకి తెల్ల ముత్యాలు రాగానే తెల్ల ముత్యములు ఎర్రగా కెంపుల్లాగా పగడల్లాగా మారిపోయాయి. ఈ పగడల్లో ఉన్న ముత్యాలు ఆవిడ స్వామివారి నెత్తి మీద వేసింది. ఆ నెత్తి మంచి కిందకి ఇలా జారిపోతున్నప్పుడు ఏ ఛాయ లేకుండా తెల్ల ముత్యాలు తెల్లగా మల్లె మొగ్గల్లా కనబడ్డాయి. స్వామివారి యొక్క శరీరపు కాంతి ఉంటుంది కదా, ఆయన కాంతి నీలకాంతి. ఈ శరీరం యొక్క కాంతి ముత్యాల మీద పడినప్పుడు అప్పుడు ఎలా ఉన్నాయి? అవి ఇంద్ర నీల మణులలా ఉన్నాయట. ఆయన ముక్కు కట్టుకున్న నీలపు గుడ్డ ఎలా ఉంటుందో అటువంటి రంగులోకి వచ్చేసాయనమాట. అవడానికి అవి ముత్యాలు తెల్లగా ఉంటాయి, కానీ తెల్లని ముత్యాలే ఈవిడి చేతిలో ఎర్రగా ఆచ్ఛాదన లేనప్పుడేమో తెల్లగా, ఇక స్వామి కాంతి పడినప్పుడు ఆయన నీలకాంతి పడినప్పుడు ఇంద్ర నీల మణులలా కనపడుతున్నాయి. ఎప్పుడో మహానుభావులు రాశారు జానకి రాముల యొక్క కళ్యాణ సమయంలో ముత్యాల మీద ఒక గొప్ప శ్లోకం శార్దూల వృత్తంలో రాశారు. జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తాః శ్యామలకాయ కాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా సుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. జానకీదేవి చేతిలో ముత్యములు ఉన్నప్పుడు అవి పగడాలవలే ఉన్నాయి. పద్మరాగములు అంటే కెంపులు అన్నమాట, ఎర్రని రాళ్ళుంటాయి, ఆ రాళ్ల వలే కనపడ్డాయి. రాముడి శిరస్సు మీద ఉంచినప్పుడు మధ్యలో ఏ కాంతి లేకుండా ఉన్నప్పుడు అవి మల్లె మొగ్గల్లో ఉన్నాయి, తల 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 మెరిసిపోతున్న మల్లె మొగ్గల్లో ఉన్నాయి. రాముడి శరీరం నుంచి కిందకు దొల్లుతున్నప్పుడు ఆ ముత్యాలు, ఆయన శరీరం నీలంగా ఉంటుంది గనక ఈ నీలపు కాంతి ముత్యాల మీద పడిపోయి అవి ఇంద్ర నీలమణుల్లో ఉన్నాయి. అటువంటి వధూవరులు పెళ్లిలో ఒకరి నెత్తి మీద ఒకరు పోసుకున్నటువంటి సీతారాములు, ఒకరి శిరస్సు మీద ఒకరు పోసుకున్నటువంటి ఆ తలబ్రాలు ఈ వధూవరులకు శుభం కలిగించాలి అని ఆ శ్లోకానికి అర్థం అన్నమాట. ఎంత అందమైన శ్లోకం అండి మరి అది. అందువల్ల పూర్వకాలంలో శుభలేఖలు ఈ శ్లోకం రాసేవారు అన్నమాట. అవన్నీ తీసేశారు ఇప్పుడు. ఎవడికి వాడే కార్డియల్ ఇన్వైటెడ్ అని వాడికి వాడే రాసేసుకోవడం. అందువల్లే వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. వీడు కార్డియల్ ఇన్వైటెడ్ అన్నాడుగా, అందుకని కార్డియాలజిస్ట్ దగ్గరికి వెడుతున్నాడు. ఈ దిక్కుమాల కార్డు కాస్త కార్డు కాకుండా స్వార్థ అయిపోయింది. కాబట్టి లార్డ్ అయిన పరమాత్మని స్తుతించవలసిందే. ఈ విధంగా మంచి ముత్యాలు పోసుకున్నారు వాళ్ళు. ఇది అయిన తర్వాత ఇంకో గొప్ప తంతు ఉంటుందండి. ఓ బింది తెస్తారు, ఇరుకుమూతి బింది, అంటే దంపతులు చేతులు పెట్టాక అందులో కొంచెం ఇరుక్కుంటాయి అన్నమాట, బాగా వెడల్పుగా ఉండవు.
ఆ బింది మూతి, అలాంటి బిందు ఒకటి తెచ్చి దాంట్లో నీళ్లు పసుపు పసుపు నీళ్లు, అందులో ఒక ఉంగరము ఇంకేదో లేకపోతే ముత్యము ఏదో ఒకటి వేస్తారు. ఈ భార్యాభర్తలు ఇద్దరూ దాన్ని తీయాలి, ఎవరికి దొరికితే వాళ్ళదనమాట, దొరికిన వాళ్ళు నెగ్గినట్టు. టక్కన ఇద్దరు ఒకేసారి అందులో ఉంగరము లేకపోతే ఏదో గొలుసో వేయగానే చెయ్యి పెడతారు. ఎప్పుడు పద్మావతికే దొరికేసేది ఇక, వెంటనే ఈయన గిల్లి వట్టి లోపల అని వదిలేసేది, ఈయన లాగేసేవాడు. చూసావా నేను నెగ్గాను అన్నట్ట. దాంతో రెండోసారి చెయ్యి పెట్టి కొంచెం ఇంకొంచెం గట్టిగా గిల్లింది. అమ్మవారు గిల్లితే ఈయన ఎక్కడ అవుతాడు? ఆడవాళ్ళు ఊరికే మన మీద ప్రేమతో వదిలేస్తున్నారు తప్ప మొగుడి మీద ప్రేమతో వాళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అంటే అదే గిల్లి లాగేట్స్ కజ్జా పెట్టుకోవడం, వాడు పెట్టుకుంటూ వీడు ఆగడం. స్వామివారు వెంటనే వదిలేశాడు. ఇలా కాసేపు తమాషాలు చేసి మూడు సార్లు రెండు సార్లు అమ్మవారు తీసింది, ఒకసారి స్వామి తీశారు. అమ్మే నెగ్గింది. అసలు హోమ్ డిపార్ట్మెంటే నెగ్గాలి. ఎప్పుడు కూడా హోమ్ మినిస్టర్ గారు నెగ్గితేనే దేశానికి లాభం. ఈ విధంగా స్వామి చిరునవ్వు నవ్వుతూ ఆవిడికి విజయాన్ని చేకూర్చి పెట్టాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందన్నమాట, భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఉన్నారే వాళ్ళు అందులో బిందులో ఉంగరం తీసేటప్పుడు భార్యకు వదిలేయండి. ఇప్పుడు వదిలేరంటే భవిష్యత్తులో మిమ్మల్ని ఆవిడ వదిలేస్తుంది కాస్త బయటికి తిరగడానికి స్వేచ్ఛగా, తర్వాత మీ ఇష్టం అని నేను అలా పురాణాల్లో చెప్తాను, మళ్ళీ నా మీద పడకండి. ఇవన్నీ అయ్యాక ఇప్పుడు అరుంధతి నక్షత్రాన్ని చూపించాలి. అరుంధతి నక్షత్రం ఆకాశంలో ఎక్కడో మిడుకు మిడుకుమంటూ అస్పష్టంగా కనపడుతుంది. మబ్బులుంటే అసలు కనపడవు, పగటిపోవడం ముహూర్తంలో కనపడటం కొంచెం కష్టం, అసలు చూపించేయడానికి కూడా కనపడదు పురోహితుల వరకు కూడా. అయినా సరే ఇక్కడ ఉందండి అరుంధతి నక్షత్రం అంటారు. ఈ మొగుడు పిల్లలు ఇద్దరు వాట్సాప్లో మాట్లాడుకుంటూ అలాగండి అంటారు, అసలు చూడడం లేదు. కానీ తప్పనిసరిగా అరుంధతిని చూడాలి, ఎందుకంటే జీవితంలో ఏనాడు ఎడబాటు లేకుండా ఐకమత్యంతో కలిసిమెలసి ఉండే దంపతులు అరుంధతి వశిష్ఠులు. అందుకే వాళ్ళది విశిష్ట దాంపత్యం అన్నారు. తప్పనిసరిగా అరుంధతిని వశిష్ఠుడిని చూడాలి, అది ధర్మం. శివుడు పార్వతి కూడా చూశారు, పార్వతీ కళ్యాణంలో చెప్పారు. అలాగే ఇప్పుడు శ్రీనివాసుడి కళ్యాణంలో కూడా అరుంధతిని చూపించడానికి ఆకాశంలోకి వెళ్ళక్కర్లేదు, ఎందుకని వశిష్ఠుల వారు పక్కన పురోహితుడిగా కూర్చున్నారు, ఆయన పక్కనే ఉంది అరుంధతి. ఎంత తేలికండి చూడడం మరి. అందుకని ఈసారి మీరు ఎవరిని పెళ్లి చేసుకునేటప్పుడు అరుంధతిని వశిష్ఠుడికి ఇన్విటేషన్ పంపించండి, అమ్మ అరుంధతి మీ ఆయనతో పాటు కాస్త రావమ్మా పెళ్లి మండపానికి అంటే ఆయన గ్యారంటీగా వస్తాడు. వస్తే అప్పుడు చూడటం తేలిక. వస్తారా అని అనుమానించక్కర్లా, మనం సప్త ఋషులను భక్తితో ప్రార్థిస్తే వాడు ఏదో రూపంలో వస్తారు. అచ్చో అరుంధతిలాగే అట్టలు గట్టిన జడతో ఉన్న ఒక ఆవిడ నా పెళ్లిలో చూశాను, అందుకు చెబుతున్నాను. ఈ వచ్చేటటువంటి 35లో ఒక్కొక్క 35ని చూస్తే మనకు అరుంధతిని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. భగవంతుడు డైరెక్ట్గా కనపడడు, ఈ ఋషులు కూడా ప్రత్యక్షంగా కనపడకుండా పరోక్షంగా ఏదో ఒక మారు రూపంలో మనకి దర్శనమిస్తారు. శ్రీనివాసుడి కోసమని అరుంధతి వచ్చింది కాబట్టి అరుంధతిని పద్మావతి శ్రీనివాసుడు ప్రత్యక్షంగా చూడగలిగారు. ఈ విధంగా తంతులన్నీ అయ్యాక అప్పగింతల సమయంలో పాప ఆకాశరాజు కన్నీళ్ళు వచ్చేసాయి. నిజానికి కన్నబిడ్డ కాదు పెంచుకున్న బిడ్డ, అయితేనే అంత ప్రాణంలో పెంచుకున్నాడు ఆయన. ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ ఇదిగో ఈ కుమార్తెను నీకు ఇస్తున్నాను, సుకుమారంగా పెరిగింది, ఎలా చూసుకుంటావో శ్రీనివాసుడు ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఇక ధరణీదేవి అయితే భోరుమని ఏడ్చేసింది. నన్ను ఒకసారి అవధానంలో అడిగారు, ఎందుకంటే అప్పగింతల టైములు ఏడుస్తారు అని. ఇప్పుడు ఏడ్చుచుంటి వేడ్చదనిక మీద అని భర్తగారు సమాధానం చెప్పాలన్నాను. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏడుస్తారు, తర్వాత ఈయన ఏడవాలి. ఆవిడ మంచి ఆవిడైతే భార్య మంచి ఆవిడ పుట్టింటికెడితే ఒక ఏడుపు, బంగారు లాంటి భార్య లేకపోవడం ఏడుపు. ఇక ఈవిడ కనుక కొంచెం ఏ సూర్యకాంతమో ఛాయాదేవో అయితే ఇక తర్వాత నిత్యం ఏడు. కానీ పూర్వకాలంలో 7-10 కాదు, ఆడపిల్లలు పెళ్ళయ్యాక ఒక్కసారి ఈ పుట్టింటి నుంచి అత్తవారింటి వెళ్ళాక తిరిగి వచ్చేవారు కదండి, చాలా అరుదుగా వచ్చేవారండి. ఎప్పుడు ఆ భర్త ఆడబడుచులు అత్తగారు లోకంగా బతికేవారు. ఆ మధ్యకాలంలో కొంతకాలం అత్తగారు ఆడబడుచులు పెట్టే బాధలకి ఆడపిల్లలు ఎంత నలిగిపోయారో మేము చూసాం. కాలం మారింది ఇప్పుడు పర్వాలేదు, కానీ చాలా దౌర్జన్యం అన్నమాట. అందుకని ఎలా చూస్తారో ఏమిటో అని పాపం పుట్టింటి వారికి కొంచెం బాధ ఉంటుంది, సహజం అది. అప్పుడు ఒకడు మాలిక స్వామి ఆకాశరాజ అమ్మ ధరణీదేవి, ఈ బంగారు తల్లి నా కొడలుగా వస్తుంది, నేను రాచిరంభాన పెట్టేదాన్ని కాదు, వాళ్ళకి సేవలు చేసుకుని తరించడం కోసం వచ్చిందని. నేను వాళ్ళకి సేవలు చేస్తాను తప్ప వాళ్ళ చేత సేవలు చేయించుకోను. ఈ దంపతులు ఏదో అదృష్టవశాత్తు నాకు కొడుకుగా కొడలిగా వస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన ఎవరికి పుత్రుడు గనక మేమందరం ఆయన కరుణకి పాత్రులమయ్యం, అందువల్ల నిశ్చింతగా ఉండు అన్నది.